విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
అవతారమూర్తులదేమో అప్రాకృత శరీరం, మనది ప్రాకృత శరీరం. ఓ తులసి, నీది ప్రాకృత శరీరం గనక దీన్ని విడిచిపెట్టేయి, అదొక పవిత్ర నదిగా ప్రవహిస్తుంది, దానికి గండకి అని పేరు. అది పుణ్యప్రదాయిని. వరుసగా నేపాల్లో ఉంది ప్రస్తుతం, ఒకప్పుడు అది భారతదేశంలోనే ఉండేది, అదంతా భారతవర్షమే, ఇప్పుడంటే విడిపోయింది. కానీ ఆ భారతవర్షంలో అఖండంగా ప్రవహిస్తుంది. నువ్వు నన్ను రాళ్ళైపోమన్నావే, నీ నదీ జలాలలో, గండకీ నదీ జలాలలో నేను పాషాణంగా మారి కొట్టుకుంటూ ప్రవహిస్తా. అవే సాలగ్రామములనే పేరుతో గుండ్రంగాను కోలగాను కొట్టుకుంటూ పోతాయి ఛిద్రాలతో. నా శరీరం నీ శాప వల్ల ఈ నీళ్లలో వదిలేస్తా. నీ శరీరంలో కలియుగాంతం వరకు అలాగా గండకీ నదిలో సాలగ్రామములు కొట్టుకుపోతూనే పోతూనే ఉంటాయి. తవ కేశ సమూహాశ్చ పుణ్యవృక్షాః భవంత్వితి తులసీ కేశ సంభూత తులసీతి చ విశృత. అమ్మా తులసి, నీ శరీరం ఏమో గండకీ నదిగా ప్రవహిస్తే మరి నీ తల వెంట్రుకలు ఏమవుతాయి? వాటికి కూడా ఉన్నతత్వం ఇస్తున్నాడు. నీ శరీరంలో ఏ అవయవం వ్యర్థం కాకూడదు. నీ జుట్టు వృక్షములుగా మారుతుంది, అవే తులసి మొక్కలు, తులసి వృక్షాలుగా మారతాయి. పుణ్యవృక్షాలవి, తులసీ కేశముల నుంచి పుట్టాయి గనక, తులసి తల వెంట్రుకల నుంచి పుట్టాయి గనక ఆ మొక్కలని తులసి మొక్కలు అంటారు. అవేం సామాన్యమైనవి కావు. ఏ ఇంటి ముంగిట తులసి ఉంటుందో ఆ ఇంటిలోకి భూతప్రేత పిశాచాదులు ప్రవేశించవు. ఏ ఇంటి ముందు తులసి ఉంటుందో ఆ ఇంట్లో చేసే మహాలక్ష్మి మొదలైన దేవతల పూజలు ఫలిస్తాయి. తులసీ పూజ చెయ్యకుండా లేక అర్ఘ్యజలం తులసిలో పొయ్యకపోతే సంధ్యావందనం కూడా వ్యర్థమే. ఎప్పుడు ఇళ్లలో సంధ్యావందనం చేసుకునేవాడికి నియమం చెప్పాడు, సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇస్తామే, ఈ అర్ఘ్యజలం తర్వాత పట్టుకెళ్ళి తులసి కోటలోనే పొయ్యాలి. అప్పుడే ఆ తులసి పూజ వల్ల సంధ్యావందనం చేసిన వాడికి ఆ ఫలితం వస్తుంది. గాయత్రి సావిత్రి జప ఫలితాలు సంపూర్ణంగా లభిస్తాయి. తులసి లేకపోతే ఆ ఇల్లు శ్మశాన స్థలంతో సమానం. తులసి దగ్గర ఉంటే ఒకటేంటంటే ఆ చెట్టు ఎండిపోయాక కూడా 27 రోజుల వరకు చెట్టు బతికున్న దానితోనే సమానంట. 27 రోజులు లోపు ఎండిపోయిన చెట్టు స్థానంలో కొత్త చెట్టుని నాటాలి. త్రిషులోకేషు పుష్పాణాం పత్రాణాం సేవ పూజనే ప్రధాన రూపా తులసీ భవిష్యతి వరాననే.
ఓ తులసి,
మూడు లోకాలలో దేవతలకి పూజ చెయ్యాలి అని ఎవడైనా అనుకుంటే దానికి ఆ పూజకి మొట్టమొదటి స్థానం పొందే పత్రి కేవలం తులసి. పువ్వులలో పువ్వులట, తులసి దండ వేస్తే పూలదండ వేసినట్టే, అలాగే పత్రి పూజకు కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడు లోకాలలో సకల దేవతలకి పూజ చేసేటప్పుడు మొదటి స్థానం ఏమిటి, అన్ని పువ్వుల్లో ఏది పువ్వు గొప్పది అంటే తులసి అని చెప్పారు. సకల పుష్పాలలో పత్రాలలో తులసి పత్రం శ్రేష్టాతి శ్రేష్టం, ఇంకంత శ్రేష్టమైనటువంటి పత్రం మరొకటి ఉండదుగాక ఉండదు. ఒక్క తులసికి మాత్రమే, ఎండిపోయిన ఆకులు కూడా పనికొస్తాయి. ఎండిపోయినా మండిపోయినా బాగా వాడిపోయినా సరే ఆ పువ్వుల్ని, తులసి ఆకుల్ని పూజకి వాడవచ్చు. ఏ ఏ లోకాలలో కూడా తులసిని పూజిస్తారో చెప్పారు. స్వర్గే మర్త్యే చ పాతాళే వైకుంఠే మమ సన్నిధౌ భవంతి తులసీ వృక్షాః వరాః పుష్పేషు సుందరీ. స్వర్గలోకంలో, పాతాళలోకంలో, మానవలోకంలో, ఈ మూడు లోకాల్లో, చివరికి వైకుంఠంలో కూడా నువ్వు ఉంటావని వరం ఇచ్చాడు ఆయన. ఇంతకీ కేవలం మూడు లోకాలే కదా, వైకుంఠంలో కూడా తులసిగా మొక్కగా ఉంటావు. నాకు తులసి అంటే చాలా ఇష్టం. సుందరి తులసీదళం సకల పుష్పాలలో శ్రేష్టం, గొప్ప పూజా పుష్పం అది. వైకుంఠంలో ఉన్నప్పుడు రోజు వనమాలలో ఈ తులసి ఆకుల్ని కూడా గుచ్చుకుని నేను వేసుకుంటాను. ఆ తులసి ఘుమఘుమలు ఎక్కడుంటే అక్కడ స్వర్గసుఖాలు వచ్చేలా అనుగ్రహిస్తాను. అమ్మాయి నువ్వు ఇంకా చాలా వరాలు పొందుతున్నావు నా వల్ల. గోలోకంలో అక్కడ తులసి మొక్కను పెంచుతారు. విరజానదీ తీరంలో, విరజానది వైకుంఠంలో ఉంటుందన్నమాట, విరజానదిని శ్రీ మహావిష్ణువు ప్రీతిగా తన లోకంలో పెట్టుకున్నాడు. గంగ కంటే చాలా అద్భుతమైన పవిత్రమైన నది విరజానది అంటే, వైకుంఠంలో మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు అది. ఆ విరజానది భూలోకంలో కొన్ని నదుల్లో ప్రవేశించి, అందులో కావేరీ నది సాక్షాత్తు విరజానది అని మహాభక్తులు అంటారు. అందుకే విప్రనారాయణుడి బొట్లో పారేయాలనుకున్న వేశ్య ఉన్నదే ఆ దేవసేన, ఆవిడ కూడా అదే అందట. ఏమని, విరజానది కావేరీ రూపమే, నువ్వు వైకుంఠం నుంచి దిగి వచ్చావు శ్రీరంగనాథ, నీ నామస్మరణ చేస్తే మేము మోక్షం పొందుతామంది. సంస్కృతంలో చాలా గొప్ప కీర్తనలు రాశారు, తెలుగులో కూడా వాటిని అనువాదం చేశారు. చాలా గొప్ప పండితుడు విప్రనారాయణుడు అంటే, అసలు అటువంటి బ్రహ్మచారి లేడని పేరు అనమాట ఆయన. అంతటివాడు, పరపురుషుల్ని పరస్త్రీలని ఇద్దరిని కూడా శ్రీవిష్ణు స్వరూపంగా చూసేవాడు. పురుష స్త్రీ భేదం లేదు ఆయనకి. అటువంటి వాడిని ఇదిగో బొట్లో వేసుకుంటాను అన్నది ఒక వేశ్య. కావాలని ఆయన దగ్గరికి వెళ్ళి క్రమక్రమంగా చనువు పెంచుకుంది. అంతటి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు కూడా డామని పడిపోయాడు ఆవిడ బొట్టలో. చివరికి మహానుభావుడు కనుక, మహాత్ముడు కనుక వెంటనే సరిదిద్దుకున్నాడు, రంగడిలో కలిసిపోయాడు. ఆ రంగడిలో కలిసిపోయినప్పుడు ఆయనకి కొంతకాలం సేవ చేసిన పుణ్యం వల్ల రంగారంగాన్ని కీర్తించి ఆ నదిలో స్నానం చేసి ఆవిడ కూడా ఉన్నత స్థితికి వెళ్ళింది అంటారు. విరజానదియే శ్రీ కావేరీ పరమ పవిత్రమురా రంగా అంటుంది. విరజానది అంటే మరేంగా, సాక్షాత్తు కావేరీగా భూలోకంలో మన అదృష్టవశాత్తు పుట్టింది. కావేరీ నది స్నానం చేస్తే వైకుంఠవాసుడైన శ్రీకృష్ణుడు వాడి నెత్తి మీద కూర్చుంటాట. ఎప్పుడు ఆయన నెత్తి మీద కూర్చుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది అనమాట. అంత పవిత్రమైనది ఆ నదీ తీరంలో వైకుంఠంలో నీ వృక్షములు పెరుగుతాయి. రాసమండలం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు గోపికలతో క్రీడిస్తున్నప్పుడు, నృత్యం చేస్తున్నప్పుడు మేమందరం మెడలో నీ దండలు వేసుకుంటాం, అంటే తులసీమాలలు వేసుకుంటాం. బృందావనంలో కూడా నిరంతరం తులసిమాలలు పెరుగుతాయి. భూలోకంలో, భాండీర వనంలో, చెంపక వనంలో, చందన కాననాలలో అంటే గంధం చెట్లు ఉన్న చోట అనమాట. అలాగే మాధవి, కేతకి, కొంద, మల్లిక వనాలలో, సకల పుణ్య ప్రదేశాలలో ఈ వృక్షం ఉత్పన్నమై విరాజిల్లుతుంది. అమ్మా, ఈ వృక్షాలు పైన చెప్పిన వృక్షాలన్నీ కూడా తులసి స్పరిశ వల్ల గొప్ప అవుతున్నాయట. అందులో ఏమేమిటి, కేతకి అంటే మొగలి, మాధవీలత, కుంద అంటే మొల్ల, మల్లిక అంటే మల్లె పువ్వులు. ఈ మొత్తం పువ్వులన్నీ కూడా తులసిని పక్కన పెట్టుకుని ఇవి గొప్ప అవుతున్నాయట. వీటి వల్ల తులసికి కాదు పేరు రావడం, తులసి వల్ల వీటికి పేరు వస్తుంది. తులసి తరుమూలే చ
పుణ్యదేశే సుపుణ్యదే అధిష్టానం తు తీర్థానాం సర్వేషాం చ భవిష్యతి.
తులసి, నీకు ఇంకా వరం ఇస్తున్నా. నీ చెట్టు మూల ఉన్నదే అంటే వేరు, ఆ వేరు దగ్గర ఎవడన్నా ఇన్ని నీళ్లు పోసి ఆ నీళ్లు శిరస్సు చల్లుకుంటే సమస్త పుణ్యక్షేత్రాలలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. గండకీ నదిలో స్నానం చేయడం చాలా గొప్పదండి, అందులో సందేహం లేదు. నేపాల్ గండకీ నది వెళ్ళడం చాలా తేలిక ఇవాళ. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొచ్చిన్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది మనకి, విజయవాడలో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కితే అది సరాసరి లక్నో నుంచి గోరఖ్పూర్ వెళ్ళిపోతుంది. ఆ గోరఖ్పూర్లో దిగితే అక్కడ బోర్డర్ అనమాట, నేపాల్ బోర్డర్, మనకి విమానం కూడా వెళ్ళక్కర్లా, చీప్గా వెళ్ళచ్చు. అక్కడ నుంచి కేవలం 100 రూపాయలు ఇస్తే బోర్డర్ దాటిస్తారు. అక్కడ నుంచి 300 మన కరెన్సీలో, ఏది ఆ నేపాల్ రాజధానికి వెళ్ళడానికి. మనం అక్కడికి వెళ్ళిపోయామంటే పశుపతినాథ ఆలయం, గండకీ నది రెండూ కనపడతాయి సుస్పష్టంగా, చాలా తేలిక. కాబట్టి ఇవాళ రోజున ఒక 5-6 వేల రూపాయలు పెట్టుకుంటే గండకీ నదిలో స్నానం చేసేసి హాయిగా అక్కడ ఉండి 2-3 రోజులు పురాణాలు కూడా, బ్రహ్మవేవర్త పురాణం కూడా చెప్పుకొచ్చేది, పెద్ద కష్టం ఏం కాదు. మనం పట్టించుకోక కానీ ఎందుకు చెబుతున్నాడంటే, గండకీ నది స్నానం చేయడం అనేది ఆ జీవితంలో ఉన్న అన్ని గండాలని తొలగించే గొప్ప పవిత్రమైనటువంటి వరం అన్నారు. జీవితంలో ఒకసారైనా మాసానాం మాధవే మాసి, మాధవ మాసము అంటే వసంత మాసము అని అర్థం అన్నారు. వసంత ఋతువులో వచ్చేటటువంటి చైత్ర వైశాఖ మాసాలు, చైత్ర వైశాఖ మాసాలలో తర్వాత మాఘమాసంలో ఆషాఢమాసంలో, ఈ 4 మాసాలలో గండకీ నదీ స్నానానికి చాలా స్పెషాలిటీ చెప్పారు. అందులో ఆషాఢమాసంలో చేసేవాళ్ళు ఈ శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు స్వామివారు నిద్రకు పెడతాడు కదా ఆషాఢంలో, ఆనాడు మొదలుకొని వచ్చే 15 రోజులలోనూ గండకీ నదిలో స్నానం చేసి అక్కడ స్వయంగా సాలగ్రామాన్ని దానం చేసుకుని, సాలగ్రామాన్ని కొనుక్కునో లేకపోతే ఇంకోటో స్వీకరించి ఆ 3 రోజుల పాటు విష్ణుమూర్తి యొక్క, లక్ష్మీదేవి యొక్క విగ్రహాలకి, పంచలోహ విగ్రహాలకు అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థం తీసుకోవాలి. అలా తీసుకుంటే వాడు నా పాదాల దగ్గరకు వస్తాడు. తులసి, నీ శరీరానికి అంత విలువ ఉన్నది, ఆనాడు నీ జలాలలో స్నానం చేసి తీర్థం తీసుకునేటప్పుడు ఆ తీర్థంలో తులసి దళం వేస్తేనో ఇంక వాడు పాడొక తీర్థం అయిపోతాడు, వాడి శరీరం తీర్థం అయిపోతుందట. ఇంకా అంతకుమించి ఏం చెప్పక్కర్లా, వాడి శరీరములోనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు నివసిస్తారు, వాడి శరీరం సకల నదీ నదముల యొక్క సారమవుతుంది. నా ప్రదేశంలో సమస్తమైనటువంటి దేవతలు, పుణ్యతీర్థాలు కూడా అక్కడ నివసిస్తారు. అంత గొప్పది ఆ స్నానం అంటే. ఆ ఫలితం తులసి తరుమూలం వల్ల వస్తుంది అన్నారు. తులసి చెట్టు వేరుంది కదా, వేరు మన ఇంట్లో ఉంటే మన ఇల్లు కూడా ఒక క్షేత్రం అవుతుంది. సాక్షాత్ ఇంచుమించుగా గండకీ నదిలో స్నానం చేసినంత పుణ్యం రాకపోయినా తులసి యొక్క వేరు మన ఇంట్లో ఉంటే ఆ వేరున్న కారణం చేత ఇల్లు కూడా నది ఉన్న ప్రదేశం వలె పవిత్రమైనదన్నమాట.
తత్రైవ సర్వదేవానాం సమాధిష్టానమేవచ తులసీపత్ర పతన ప్రాప్తయే చ వరాననే.
ఇంకా తులసి, నీకు ఇంకా వరాలు ఇస్తున్నాను. అసలు తీర్థయాత్రలకు ఎందుకు చేయాలట? ఎందుకు మా నెత్తి మీద చచ్చేటప్పుడు తులసీదళం పడితే బాగుండు అనుకుని తీర్థయాత్రలు చేయాలి. మేము పోయేటప్పుడు మా నోట్లో కాస్త తులసీజలం పోసేవాడు తొరకాలి, ఇది మా భాగ్యం, దానివల్ల మేము నరకానికి పోం అని ఏడుస్తూ చాలామంది రోజు తలుచుకుంటారట తులసిని. ఎందుకనంటే ఒక్కసారైనా నెత్తి మీద తులసీ పత్రం పడాలి అంటే వీడు విష్ణు స్వరూపుడు అవ్వాలి. విష్ణు అంత యోగానికి నోచుకుంటేగా నెత్తి మీద పడదు ఆ తులసి. ఎంచేత తెలిసినా, తులసి పత్రం నెత్తి మీద ఎవడన్నా వేసుకుంటే వాడు పతనమై నాశనం అయిపోతాడు. అందుకే తులసి దళం ఇచ్చినప్పుడు పువ్వులు నెత్తి మీద పెట్టుకుంటాం, ఆకులు చెవిలో పెట్టుకుంటాం. అలా తులసి దళాన్ని చెవిలో కానీ నెత్తి మీద కానీ పెట్టుకోకూడదు, చేతిలో ఇవ్వగానే తినేసేయాలి, లేదా దాన్ని తీసుకెళ్ళి తులసి మూలలోనే వేయాలి. తులసి దళం పొరపాటును కూడా నెత్తి మీద వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. తులసి దళం పాదపూజ చేయడానికి వాడకూడదు. అందుకే మానవులు ఎవరైనా సరే, వాడు ఎంత సద్గురువు అయినా సరే, సాక్షాత్ భగవంతుడు కృష్ణుడు వచ్చిన గురువుని అని ఇక్కడ చెప్పిన, నువ్వు గురువుగా వస్తే మాత్రం నీ కాళ్ళకి వెయ్యం, కృష్ణ రూపం చూపిస్తేనే వేస్తాం అంటాం మనం. ఎంచేతంటే తులసీదళం పాదపూజకి వాడకూడదు. ఇక్కడ చాలా గొప్ప మాట, చమత్కారం వాడాడు. తులసీదళం మా నెత్తి మీద పడాలి అని మానవులు కోరడం అంటే అర్థం మేము విష్ణు స్వరూపులం అవ్వాలి అని కోరుకోవడం. విష్ణు స్వరూపం అయితేనే నెత్తి మీద పడుతుంది. అలా వీడు విష్ణు స్వరూపం ఎప్పుడవుతాట అంటే తులసీదేవిని నిత్యం పూజిస్తే, ఇప్పుడు చెప్పిన రీతిలో చేస్తే అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన పుణ్యం వచ్చి వీడు గొప్పవాడవుతాడు. ఏం చేయాలో చెప్పారండి. మరి ముఖ్యంగా రాసుకునేవాళ్ళు, శ్రద్ధగా రాసుకునేవాళ్ళు, చెప్పమంటే చెప్పలేనటువంటి గొప్ప విశేషాలు ఉంటాయి కానీ జాగ్రత్తగా రాసుకోవాలి. ఎండిపోయిన తులసి యొక్క వేరు తీసుకోవాలట. గురువారం, బుధవారం, శనివారం ఈ మూడు రోజుల్లో మాత్రమే ఎండిపోయిన తులసిని తీయాలి. ఏమేం వారాలు? గురువారం, బుధవారం, శనివారం, సోమ, మంగళ, తర్వాత ఆదివారము, శుక్రవారము, ఈ నాలుగు రోజుల్లో ఎండిపోయిన తులసి మొక్కని పీకకూడదు అని శాస్త్రం. బుధ గురు ఈ శనివారాలలో మళ్ళీ ద్వాదశి కానీ ఏకాదశి కానీ ఉండకూడదు. శని ద్వాదశి వచ్చిందనుకోండి, ద్వాదశి శనివారం, ఆనాడు పొరపాటును కూడా తులసి మొక్కను పీకకూడదు. అది మహాపాపం అన్నారు. ద్వాదశి నాడు తులసి మొక్కని పీకితే వాడికి బ్రహ్మహత్యా పాపం కంటే ఘోర పాపాలు చుట్టుకుంటాయి. ఒకేసారి గర్భాలు ధరించిన స్త్రీలందరినీ చంపేస్తే ఏ పాపమో, బ్రాహ్మణోత్తములు దంపతులందరినీ వరసపెట్టి చంపేస్తే ఏ పాపమో, ఈ పాపాలన్నీ వాడికి చుట్టుకుంటాయి. అంచేత పొరపాటున కూడా ద్వాదశి శనివారం నాడు తులసి మొక్కని పీకకూడదు, ఆదివారం నాడు పీకకూడదు. ఆదివారం మహాదోషం అది కూడా. శుక్రవారం పనికిరాదు. సోమవారం నాడు మహాపాపం రాదు కానీ అది కూడా నిషిద్ధమే అన్నారు. ఇది నియమాలు. ఒక గొప్ప రహస్యం ఉన్నది ఇందులో. అందువల్ల ఇప్పుడు చెప్పబోయేది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట అన్నమాట నేను. అదేమిటి అంటే, తులసి మొక్కని బుధవారం కానీ గురువారం కానీ శనివారం కానీ పీకి ఆ వేళ్ళు కత్తిరించాలి. మూలం మూలం కింద, వేళ్ళు వేళ్ళు కింద ఉండి ఆ మొదలు తీసి జాగ్రత్త కత్తిరించి ఎండబెట్టి ఇంట్లో పెట్టుకోవాలట, భద్రపరచాలట. ఎంతకాలం భద్రపరచాలి? మూడు వారాలకి తక్కువ కాకుండా భద్రపరచాలట. అంటే మూడేళ్ళు 21 రోజుల పాటు దాన్ని ఎండలో పెట్టిన తర్వాత భద్రపరచాలి. ఈ దళాలని తీసుకుని ఆ తులసి వేరుని గండకీ నదికి బయలుదేరాలన్నమాట స్నానం కోసమని. నేపాల్ వెళ్ళాలి. ఖాట్మండ్ అంటాం ఇప్పుడు మనం, నేపాల్ రాజధానిని. అది నిజానికి పశుపతి యొక్క నివాస స్థానం. క్రమక్రమంగా ఇవాళ భ్రష్టమైపోతుంది. దేశమాన పరిస్థితులు దానికి కూడా వచ్చాయి. అక్కడ కూడా దౌర్భాగ్యులు, మావోయిస్టులు చెత్తా చెదారాలు చేరిపోతున్నారు. ఆ హైందవ సామ్రాజ్యం క్రమక్రమంగా మరి కలిప్రభావం కూలిపోతుంది. అది దైవానుగ్రహం, మన చేతిలో ఏం లేదు, పరమాత్ముడు ఏం నిర్ణయించాడో తెలియదు. కానీ అక్కడ గండకీ నదికి వెళ్ళి దానికి ఒక ప్రత్యేక సంకల్పం ఒకటి ఉంటుంది. ఆ సంకల్పాన్ని ఎవడికి పెడితే వాడు చెప్పకూడదు. అంచేతే దానికి నియమం ప్రకారమే ఆ సంకల్పాన్ని నేర్చుకోవాలి. ఆ సంకల్ప ప్రకారంగా స్నానం చేసేటప్పుడు ఈ తులసి వేరుని నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు నెత్తి మీద 9 సార్లు జల్లుకోవాలట. జల్లుకున్న తర్వాత ఈ వేరుని పవిత్రంగా గండకీ నదిలో అలా విడిచిపెట్టేయాలి. తర్వాత సాలగ్రామాన్ని కొనుక్కుని అక్కడ, లేదా నదిలో దొరికితే ఇంకా అదృష్టమే చెప్పక్కర్లా, ఆ సాలగ్రామాన్ని తీసుకుని ఆ సాలగ్రాము, గండకీ నది జలము, ఈ ఎండిపోయిన తులసిలో ఉండే కొన్ని వేర్లు వేసి ఆ నీళ్లతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహాన్ని, చతుర్భుజుడైన శ్రీకృష్ణుణ్ణి, లక్ష్మీదేవిని విగ్రహాలను తీసుకెళ్లాలట. వాటిని అభిషేకించాలి. అభిషేకించగా వచ్చిన తీర్థాన్ని జాగ్రత్తగా సీసాలో భద్రపరుచుకుని ఎన్నాళ్ళైనా మనం దాచుకుని వాడుకోవచ్చు అన్నారు. ఈ తీర్థం అక్కడ కూడా సేకరించాలి. తదనంతరం ఇంటికి వచ్చిన తర్వాత ముత్తైదువుల్ని, మళ్ళీ మన ఇంట్లో మనకి ఈ కార్యక్రమాలు చేయించిన ఈ సద్గురువుల్ని, వీళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ ఒక పూట సన్మానం చేసి, సన్మానం అంటే లేదు, యథాశక్తి వాళ్ళకి పసుపు కుంకాలు ప్రసాదాలు పెట్టుకోవడం, తీర్థం ఇవ్వడం, ఓపిక ఉంటే భోజనం, భోజనం పెట్టి ఓపిక లేకపోతే 4 శనగలు వేయించి 4 గింజలు పెట్టడం. ఇది ఏదో రకంగా కాస్త ఒక 10 మందిని పిలవాలి వంకతోటి మన గృహానికి పిలిచి వీళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి అన్నారు. ఇలా చేసినటువంటి వాడు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైన వైభవాలు వైకుంఠలోకంలో పొందుతాడు. వాడు మహాయోగి అనిపించబడతాడు. వాడికి యోగి స్థానం వస్తుంది. యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహం పొందుతాడు. సస్రాత సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః తులసీ పత్రతో ఏన యోభిషేకం సమాచరేతు. తులసీ పత్ర స్పరిశ కలిగిన జలాలలో స్నానం చెయ్యడం సర్వతీర్థ స్నానం. అందరూ కూడా గండకీ నదికి వెళ్ళలేరు. ఇప్పుడు చెప్పిన రీతిగా చేసే యోగం ఉండదు. కొంతమందికి పెద్ద ధనం కోసం కాదు, డబ్బు ఆ మాత్రం ఖర్చు పెట్టిన సినిమాలు 100 చూస్తున్నాం మనం. ఖచ్చితంగా ఒక 100 సినిమాలు చూడటం మానేస్తే నేపాల్ వెళ్ళి వచ్చేస్తాం మనం. అబ్బే మనకు 100 సినిమాలు ఎక్కువగానే మరి నేపాల్ వెళ్ళి రావడం కంటే, తులసీ తీర్థం కంటే. అలా కాదండి, మేము వెళ్ళమండి, కనీసం కొంతైనా మాకు ఫలితం రావాలి, ఆ నదీ ఫలితం మాకు కలగాలి అని ఎవరైనా కోరుకుంటే వాళ్ళకి చెప్పారు. రాత్రిపూట తులసి దళాలు ఒక బకెట్ నీళ్ళల్లో వేసి పొద్దున్నే దళాలు తీసేయాలి. ఆ నీళ్లతో స్నానం చేస్తే పొద్దుట వేరే నీళ్ళలో కాస్త ఎక్కువ కలుపుకోవచ్చు, వేరే నీళ్ళలో కూడా కలుపుకోవచ్చు, చన్ని నీళ్ళే చేయాలని ఏం లేదు. కాకపోతే ఈ తులసీ దళాలు నానబెట్టిన ఆ నీరును మనం స్నానం చేసే వేడి నీళ్ళలో పోసుకుని కొంచెం స్నానం చేస్తే వాడు సమస్త యజ్ఞాలలో దీక్ష వహించిన వాడు అవుతాడు. యజ్ఞ ఫలితం పూర్తిగా రాదు కానీ యజ్ఞ దీక్ష పుచ్చుకున్నవాడికి వచ్చే ఫలితం వస్తుంది. ఇది కూడా చాలా గొప్ప మహాఫలితం. తులసీ పత్ర స్పరిశకి అంత ఉన్నది. అందుకే పూర్వం గుండిగల్లో నాలుగు తులసీ దళాలు నానవేసేవారు, తర్వాత స్నానం చేయించేవారు. ఇంకో రహస్యం ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసా, దానివల్ల చిడువులు దురదలు ఉండవు. ఆత్మహాటు గోక్కోడాలే కదా దిక్కుమంది, ఎక్కడ కూర్చుంటే అక్కడ ఈ గోకుళ్ళు ఇవన్నీ పోతాయన్నమాట, ఆ దురదలు పోతాయి కొంత అన్నారు.
సురాఘట సహస్రేణ సాతుష్టి నభవేద్ధరేహే యాచ తుష్టిర్భవేన్ రోణాం తులసీ పత్ర దానత.
ఎన్ని దానాలు చేసినా అందులో ఒక్క తులసీ దళం ఉంటే చాలా గొప్పది. 1000 అమృత భాండాలు దానం చేసినా కృష్ణుడికి అంత ఆనందం కలగదట. అసలు అమృత భాండం దానం చేసే యోగం మనకెక్కడుంది, మన వాళ్ళ అమృతాలు వేరు సాయంకాలం అయ్యేసరికి. ఈ దిక్కుమాలిన అమృతాలు దానం చేయడమే కానీ అసలు శిష్యులైన ఆ సుధని చేయలేరు. కానీ నిజంగా 1000 అమృత భాండాలు దానం చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం తులసీదళముతో శ్రీకృష్ణుడిని అర్చిస్తే కలుగుతుందిట. శ్రీకృష్ణుడికి అంత ఇష్టం. దానం చేసేటప్పుడు కూడా ఒక ఆకు తులసి ఆకుని తులసి పత్రాన్ని తమలపాకులు అరటిపళ్ళు పెట్టి అందులో దక్షిణ పెట్టి ఆ దక్షిణతో పాటు తులసి దళం పెట్టిస్తే అది ఇదిగో 1000 అమృత భాండముల దానముతో సమానం. అలాగే రకరకాలైనటువంటి ఎన్నెన్ని భక్తులతో పూజ చేసినా, ఎన్ని పుష్పాలతో పూజ చేసినా, ఎన్ని పత్రులు సమర్పించినా, ఎన్ని నివేదనలు ఇచ్చినా వాటన్నిటికంటే తులసి దళమే ఆయనకి ప్రాశస్త్యం. అందుకని ఏం చేసినా దాంతోపాటు ఒక తులసి దళం పెట్టమన్నారు. తులసీదళం అంటే మాటల భాగవతంలో లేదు కానీ మహానుభావుడు ముక్కుతిమ్మన గారు పారిజాతాపహరణంలో పుణ్యక వ్రతం గురించి రాశాడు. భాగవతం పురాణాల్లో ఉండదు, పుణ్యక వ్రతం ఆయన రాశాడు. అందులో ఏమిటంటే సత్యభామాదేవికి అహంకారం కదా, నా దగ్గర బోల్ డబ్బు ఉంది, కృష్ణుడిని ఏమైనా సరే ఏదైనా సరే కొనేస్తాను అనుకుండేది పాపం వెరిపినగా. అలా ఓనాడు అహంకారంతో ఉన్న సమయంలో నారద మహర్షి భూలోకానికి వచ్చాడు. పారిజాత వృక్షాపహరణం అయిపోయిన తర్వాత కథ అన్నమాట. ఏమమ్మా నీ అంత గొప్పది లేదు, నిజంగా పారిజాతాన్ని మీ ఆయన చేత తెప్పించి మీ దొడ్లో నటించావు, మీ గార్డెన్లో చక్కగాను అన్నీ బాగానే ఉన్నాయి, ఈ సృష్టిలో ఎవరికీ లేని పేరు నీకు రావాలంటే ఒక పని చెయ్యాలి, పుణ్యక వ్రతం అని ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతం చేస్తే మొగుడు ఏం చెబితే అది వింటాడు. సలామలేకుం పెళ్ళామా కాళ్ళకి నొక్కన కాళ్ళు ఒక నమస్కారం చేయని అంటాడు ఈ వ్రతం చేస్తే. సందేహం లేదు, ఎవరైనా మీలో ఎవరు చేసినా సరే భర్త వచ్చేరోజు కాళ్ళకి దండం పెట్టి నువ్వేం చెబితే చేస్తాను, గుంజీలు తీయమంటావని అడుగుతాట ఆ వ్రతం చేస్తే. కానీ ఆ వ్రతం కొంచెం కష్టం. సత్యభామ అనగానే ఈవిడికి పౌరుష ఎక్కువ కదా అందుకే రెచ్చగొట్టడానికి కొంచెం కష్టం అనగానే, కష్టమా నాకు కష్టం ఏమిటి నేను చేస్తాను ఏమిటో చెప్పండి అది. ఏం లేదు, చక్కగా వ్రతం చేసిన తర్వాత దానాలన్నీ అయిపోయాక దీక్ష ప్రకారం ఆఖరిని మీ ఆయన్ని పట్టుకొచ్చి నాలాంటి సన్యాసికో గురువుగారికో దానం చేసేయాలి. కొంప ఉంచేసారండి మొగుడిని దానం చేయటం ఎలా కుదురుతుందండి, రేపటి నుంచి మరి మా ఆయన మా ఇంటి దగ్గర ఉండద్దా అంది ఆవిడ. కంగారు పడకు, దానం చేసేసిన తర్వాత మళ్ళీ మీ ఆయన్ని ఒక తక్కెట్లో త్రాసులో పళ్ళల్లో కూర్చోబెట్టి పక్కన రూపాయి బిళ్ళలు పోసి మీ ఆయన ఎంత బరువు ఉన్నాడో అన్ని రూపాయి బిళ్ళలు తూచి ఆయనకి ఇచ్చేస్తే చాలు, మీ ఆయన కొనేసుకోవచ్చు. ఈ వ్రతం చేసావో ఇహ చూసుకో, ఈ సృష్టిలో నీ పేరు మారుమోగిపోతుంది, నీ భర్త కూడా నీ మాట వింటాడు, చెప్పు చేతల్లో ఉంటాడు అనగాని ఆనందపడిపోయింది. ఆవిడకి ఏంటంటే ఇంటి దగ్గర బోల్డ్ బంగారం ఉంది, వాళ్ళ నాన్నగారు శమంతకమణి ద్వారా ఇచ్చాడు, ఆ బంగారంతో ఏలూరు ఏలూరు అంతా కొనేయిచ్చావిడ, అంత బంగారం ఉందన్నమాట పాప. అందుకని ఈ వ్రతం చేసేస్తానని నారద మహర్షినే పురోహితుడిని చూసుకుని వ్రతం చేసేసింది పాపం. శుభ్రంగా వ్రతం అయిపోయిన తర్వాత ఆయన గారిని ఇప్పుడు ఊరేగించే మన తులాభారం తూచాలి ముందు, అందుకని తూచే ముందు ఒక్కసారి ఊరంతా తిప్పాలి, దాన్ని ఊరేగింపు అంటారు. రథంలో తిప్పేశారు, ఇదిగో ఈ కృష్ణుడి దానం ఇచ్చింది, ఇప్పుడు ఈవిడ తూచి ఈయన ఎంత బరువు ఉంటే అంత బంగారం ఇచ్చి కొనుక్కుంటుంది అన్నాడు నారదుడు. మంచి తక్కెడు ఒకటి తెచ్చిపెట్టారు, కృష్ణుడిని ఒక దాంట్లో కూర్చోబెట్టారు, ఓ దాంట్లో ఈవిడ పట్టుకొచ్చి ఒక 50 కేజీలు బంగారం వేసింది. కృష్ణుడికి బరువు ఎక్కువగా ఉన్నాడు, ఏమిటి మా ఆయన ఈ మధ్యన వెనపోస్తేనని తగ్గించాడు కదా బరువు తగ్గాడేమో, కొంచెం స్మార్ట్గా స్లిమ్గా ఉన్నాడు అనుకున్నా నేను మళ్ళీ బరువు పెరిగాడు అనుకుని పాపం అమ్మవారు ఇంకో 50 కేజీలు వేసింది. 100 కేజీలు వేసినా కృష్ణుడే బరువుగా ఉన్నాడు. ఏమండోయ్ ఏమిటి, చూడ్డానికి మీరు చూస్తే సన్నగా ఉన్నారు, 100 కేజీలు వేసినా తూగడంలో బంగారం అని మళ్ళీ లోపలికి వెళ్ళింది.
ఇంట్లో ఉన్న నగ అనట్ర ఆఖరికి గుండిగలు కూడా వేసేసింది, బంగారం అయిపోయిందిట. ఆ తర్వాత ఇరపు గుండిగలు, ఇత్తడి గుండిగలు, అవి ఇవి అన్ని పట్టుకొచ్చేసి ఎన్ని వేసిన స్వాములారే బరువుగా ఉన్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇన్ని లోకాలు లోపల పెట్టుకున్నాయనేమో, ఈ బంగారం పెట్టి మనం ఎక్కడితో వచ్చగలం? అంచేత తనంత తాను పరమాత్ముడు అనుగ్రహించవలసిందే గాని అడిలిపోయింది ఈవిడ. యావమ్మ నీ దగ్గర బోల్డ్ బంగారం ఉందనుకున్నాను, ఇంత చేసి మీ స్వామివారిని కొరుక్కునే బంగారం లేదా అన్నాడు ఈయన దెప్పి పైగా. ఇదేమండి మోసపోయానుంది ఆవిడ, నాకు ఈ దానం ఇచ్చావు కొనుక్కోలేదు, కొనుక్కోపోతే నేను వేలం వేసి అమ్మేస్తాను, నేను ఎక్కగా వీధుల్లో భలే మంచి చౌక వేరం అని వేలం వేసేసాడు స్వాములారిని. చివరికి ఆవిడ ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక రుక్మిణీదేవి పాదాల మీద పడిందిట. రుక్మిణీదేవిని, అమ్మ నీ దగ్గర ఉన్న బంగారం పట్టుకొచ్చి వేయమంటే ఇంకా వెర్రిదానా నీకు అర్థం అవలా, మన భర్త గురించి బంగారం పట్టుకొచ్చి వేయమంటే ఇప్పుడు కూడా అసలు బంగారం ఆయనేనే, ఆయన్ని బంగారం పెట్టి ఎక్కడ కొంటాం చూడు, ఆయన పరమాత్ముడు ఎటువంటి వాడు అని దొడ్లోకి వెళ్ళి అప్పుడు ఒక తులసిదళం పట్టుకొచ్చి కళ్ళకు అద్దుకుని శ్రీకృష్ణ నీకు అర్పిస్తున్నాను బాబోయ్ అని అందులో వేసింది. ఈ బంగారం అంతటికి తోగనాయని ఒక్క దళం వేస్తే తింగని తులసిదళం ఇటు వంగిపోయింది, సాములారు పైకి లేచిపోయారు. అందుకే తులసిదళం ముందు బంగారం మనికి రాలేదు. అందుకనే గురువుగారికి చాలా మంది తులసిదళం ఇచ్చి ఒక రూపాయి పెట్టకుండా పోతున్నారు. ఇలాంటి వాడు కూడా ఉన్నారు. తులసిదళం మహాపవిత్ర హిదానంత సాటి లేదు దానాలలో, అందుకే ఏ దానం చేసినా దాంతోపాటు ఒక తులసిదళం కూడా వెయ్యాలి అన్నారు. సాధ్వి ఆ తులసిదళంతో నేను సంతోషపడతానని స్వయంగా ఇదంతా తులసికి ఎవరు చెబుతున్నారు? శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. గవామయుతదానేనఫలం లభతే నరహ తులసీ పత్రదానేన తత్ఫలం లభతే సతీ. అమ్మాయి 10,000 ఆవులు దానం చేస్తే మహాఫలితం అని చెప్పారు. ఆ ఫలితం కేవలం తులసీదళాన్ని ఒక సద్బ్రాహ్మణోత్తముడు పనికి మాలిన వాడికి ఇవ్వకూడదు, ఒక ఉత్తముడికి యథాశక్తి దక్షిణతో దానం చేస్తే ఆ ఫలితం వచ్చి తీరుతుంది. 10,000 గోవుల దానం చేసిన మహాఫలితం కావాలంటే కేవలం తులసీదళం చాలు. తులసీ పత్రతో ఎంచ మృత్యుకాలే చయో లభేత్ ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. ఎవరికైనా శరీరం ధరించాక పోయే కాలం ఒకటి తప్పదు కదా, చెప్పుకున్నాం మనం. పిసిరుగొట్టాడు ఒకే ఒక్కసారి ఒక ధర్మం చేస్తాడు. ఏమిటా ధర్మం? కాలధర్మం. ఏ ధర్మం చేయకపోయినా, ఒక్కనాడు ఎవరికి ఏ ధర్మం చేయకపోయినా కాలధర్మం తప్పదు. ఆ కాలధర్మానికి ముందు మానవుడికి ముసల్తనంలో కళ్ళు చెత్తారం వస్తాయి, శరీరం కృషిస్తుంది, ఆయాసం వస్తుంది, కఫం పెరుగుతుంది, వాతం పైత్యం పెరుగుతాయి. పైత్యం ఇప్పుడు ఉందనుకోండి చాలామందికి, అందుకే అప్పుడప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగ పోయే కాలం వచ్చినప్పుడు మంచం మీద పడిపోయినప్పుడు మహాబాధ పడుతున్నప్పుడు తులసీదళం నీళ్లలో కలిపి ఒక్క చుక్క నోట్లో పోస్తేట మృత్యుకాలేచి అన్నారు. అందుకే మరణకాలంలో ఒక్క డ్రాప్ నోట్లో పడితే అది కంఠం దిగితే చాలు, కనీసం కంఠస్థానం వరకు వెళ్ళినా చాలు, మరీ చివరి క్షణాల వరకు ఆకుండా అందుకే ముందే పోసేస్తున్నాం మనం. కారణం అదే, కనీసం కొంత నీరు లోపలికి పెడుతుందని. అలా పెడితే అప్పటి వరకు వాడు చేసిన మహాపాపాలని ఆ క్షణమే పోతాయి, వైకుంఠానికి వెళ్ళి తీరతాడు. ఇది నేను వాడికి ఇస్తున్న నియమం. కానీ దురదృష్టవశాత్తు కంఠంలో శ్లేష్మం పుడిగిపోయి ఈ నీరు లోపలికి దిగదట. అందుకే గొంతుకులో పోసిన వాడి కంఠం దిగితే వాళ్ళంతా ఏనాడు మోక్షానికి వెడతారు, వెళ్ళదు. మంచం మీద పడి పడగానే అనుక్షణం తులసీ జలం పానం చేయాలి. అందుకే చేస్తే చాలా లాభం. హరి 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 అని నిరంతరం హరిస్మరణ చేస్తే తప్ప తులసీదళం యొక్క నీరు లోపలికి వెళ్ళదు. ఆయన మనం మళ్ళీ అనుగ్రహించవలసిందే. తులసీ జలం లోపలికి వెళ్ళాలంటే, ఆ నీరు లోపలికి వెళ్ళాలంటే ఎన్ని పాపాలు చేస్తున్నామో, ఎన్ని రకాల అసత్యాలు ఆడుతున్నామో, ఎన్ని రకాల దోషాలు చేస్తున్నామో, ఎన్ని హింసలు చేస్తున్నామో, నిత్యం అబద్ధాలతో బతికే మానవుడికి గొంతుకులోకి నీరు ఎలా పెడుతుంది? అందుకనే ఈ అసత్య ఫలితం పోవడం కోసం ముందు మనం నిరంతరం నారాయణ శ్రీహరి వాసుదేవ పరంధామ అనాలి. మనిషి ఎలా అయినా బతుకుతాడండి, హాయిగా బతకగలడు వాడు. ఈ బ్రతకడం ఎలాగన్నది కాదు, నిజం చెబుతున్నాం. భక్తి శ్రద్ధలతో వాడిని ఆశ్రయిస్తే ఈ భుక్తికి ముక్తికి లోటు ఉండదు. అదిగో అలాంటి వాడికి నిరంతర భక్తియుతుడికి చిట్ట చివరి కాలంలో తులసీ జలం నోట్లోకి వెళ్ళే యోగం వస్తుంది. లేకపోతే తులసీ జలం కాదు, ఉమ్మెత్త జలం కూడా కడుపులోకి వెళ్ళదు, గొంతుకు దాటి లోపలికి వెళ్ళదు. ఆశ్రయించాలి, గురుపాదాలు ఆశ్రయించాలి, హరిస్మరణ సేకరించాలి, భక్తితో చెయ్యాలి, వచ్చేస్తుంది గ్యారంటీగా మోక్షం. ఏమండి మా మేము పాపాలు తెలుసో తెలియగో చేసామంటే బెంగెట్టుకోవద్దు. అసలు నకశ్చిన్ ఆపరాధ్యత. జీవితంలో ఎప్పుడొకప్పుడు తప్పు చేయని వాడు ఎవడుంటాడు? చేసిన దానికి పశ్చాత్తాపడ్డాక ఇంకా దాని గురించి ఆలోచించకుండా ఇక మీదట భవిష్యత్తు నడపాలి. దానికి సరైన మార్గం ఒకటే, సద్గురు పాదాశ్రయం. ఆ గురుపాదాల ద్వారా మోక్షం పొందడానికి మంత్రం స్వీకరించడం, స్వీకరించిన మంత్రం నిరంతరం అంతో ఎంతో జపించడం, ఆ జప ప్రభావంతో చిట్ట చివర తులసీ జలం లోపలికి వెళ్ళాలని కోరుకోవడం. అప్పుడు వెడుతుంది జలం. అలా వెడితే వాడు వైకుంఠానికి వెడతాడు. నిత్యం ఎస్ తులసీతోయం భుంక్తే భక్తాచ మానవః సయేవ జీవన్ ముక్తశ్చ గంగాస్నాన ఫలం లభేత్. నిత్యం భక్తిపూర్వకంగా తులసీ తీర్థం స్వీకరిస్తే వాడికి గంగాస్నాన ఫలితం వస్తుంది. ఇప్పుడు మనకు అనుమానం, రోజూ మేము తులసీ తీర్థం తీసుకుందామంటే మీరేమో సోమవారం పనికిరాదంటారు, మంగళవారం పనికిరాదంటారు, శుక్రవారం పనికిరాదంటారు, ఆదివారం పనికిరాదంటారు, నాలుగు రోజులు కూడా తులసీ దళాలు ఉండకపోతే తులసీ తీర్థం ఎలా తీసుకుంటాం? తులసీ దళాలు ఆ రోజుల్లో కొయ్యకూడదన్నారు తప్ప ముందు రోజు కోసుకుని ఇంట్లో పెట్టకూడదా? ఒకసారి కోసిన దళాలు వారం రోజులు పనికొస్తాయి ఇంట్లో. అంచేత సోమవారం నాడు కొయ్యకపోతే ఆదివారం నాడు కొయ్యండి. ఆదివారం కూడా కొయ్యకూడదు కాబట్టి శనివారం కోసుకుందాం. కోసేసుకున్న దళాన్ని ఆ నీళ్ళల్లో వేసి దాన్ని తీర్థం తీసుకోవాలి. ఎలాగ తీసుకోవాలో చెప్పారు. ఇంట్లో సాలగ్రామాన్ని గురువు యొక్క చేతి గుండా స్వీకరించాలి. ఒట్టినే కొనుక్కు తెచ్చుకున్న సాలగ్రామం ఇంట్లో పెట్టుకుంటే దోషం. తనంత తాను ఎవరి దగ్గరో తెచ్చేసుకున్న సాలగ్రామాలు ఇంట్లో ఉంటే దోషం. తన ఇంట్లో సాలగ్రామం ఉండాలంటే ఖచ్చితంగా గురువుగారి చేతి మీద గుండానే స్వీకరించాలి. ఇంకో రకంగా అన్యథా నార్హంతి అన్నారు. ఇంకో రకంగా అర్హత లేదు మానవులకి. పొరపాటును కూడా ఒకవేళ ఇంట్లో ఉంటే తక్షణం గురువు చేతిలో పెట్టి అయ్యా దాన్ని స్వీకరించవలసిందే అన్నారు. ఆ సాలగ్రామాన్ని ఇంట్లో పెట్టుకుని దానిని అభిషేకించి కాసిన నీళ్లు, అభిషేకం అంటే మంత్రాలు చేత ఒక్కర్లా, కాస్త గంగాజలము మామూలు నీళ్ళు పోసి దాని మీద ఆపై ఒక తులసి దళం పెట్టి నమస్కారం చేసి తదనంతరం ఆ నీరు తీర్థంగా తీసుకోవాలి. అలా తీసుకుంటే వాడికి గంగాస్నాన ఫలితం వస్తుంది అన్నారు. చెప్పారు సుస్పష్టంగా, గంగాస్నాన ఫలం లభేత్తని 44వ శ్లోకంలో. నిత్యం గంగాస్నానం చేస్తే ఫలితం ఏదైతే వస్తుందో అది ఈ జలం తాగడంతో వస్తుంది. వాడు జీవన్ముక్తుడై తీరతాడు. బతికొండగానే వాడికి మోక్షం అన్నారు. చచ్చాక మోక్షం కాదు, అంటే వాడికి పాపకర్మలన్నీ పోతాయి. పాపకర్మలు పోతే వాడు జీవన్ముక్తుడిగాకేమవుతాడు? నిత్యం ఎస్ తులసీం దత్వా పూజయేన్ మాంచ మానవః లక్షాస్య మేధజం పుణ్యం లభతే నాత్ర సంశయః. ఏ మనిషి నిత్యం అంటే ప్రతిదినం తులసీ దళాలు అర్పించి విష్ణుమూర్తిని పూజిస్తాడో అటువంటి వాడికి నిత్యం విష్ణు పూజకి తులసీ దళాలతో పూజ చేస్తే చాలట, లక్ష అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం వస్తుంది. నిస్సంశయం అన్నాడు. లభతే నాత్ర సంశయ, ఇందులో ఏం సందేహం లేదు. వాడు వైకుంఠానికి వస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోదలిస్తే మామూలుగా ఆత్మహత్య మహాపాపం కదా, ఒక గంగానదిలోనే దోషం ఉండదు. ఓ చేతిలో తులసి ఆకు, మరో తులసి ఏమో వక్షస్థలం మీద పెట్టుకుని, అది కూడా హరిద్వారం కాశీ గంగ ఈ రెండు చోట్ల మాత్రం ఆత్మహత్య చేసుకున్న వాడు వైకుంఠానికి పోతాడట. అందరూ ఇప్పుడు బయలుదేరకండి. తులసి కాష్ఠ నిర్మాణ మూలం గృహనాతియో నరః. తులసి కాష్ఠముతో నిర్మింపబడిన మాలని ఎవడైతే కంఠంలో ధరిస్తాడో అటువంటి వాడు, కాష్ఠం అంటే ఏమిటో తెలుసు కదా మీకు, కర్ర, తులసి పూసలు అంటాం వాటినే. తులసి చెట్టు ఎండిపోయాక ఆ తులసి కాడలు చక్కగా పూసల కింద చేసి తులసి మాల తయారు చేస్తారు. దాన్ని మెడలో ధరించవచ్చు, తులసి ఆకులు ధరించకూడదు కానీ మెడలో మనం. ఇలా తులసి యొక్క ఆ కర్రలతో కాష్ఠముతో తయారు చేయబడిన పూసల మాల ఎవడు కంఠంలో ధరిస్తాడో వాడికి అడుగడుక్కి అశ్వమేధయాగ ఫలితం లభిస్తుందట. అందుకే నిత్యం తులసి పూసలు మెడలో ధరించేవారు పూర్వం. అటువంటి దానిని బంగారంతో చుట్టించి దానం చేశాడా, ఆ దానం పుచ్చుకున్నవాడు మెడలో దానిని ధరించాడా, ఆ ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు ఇద్దరు విష్ణువుతో సమానులు అవుతారు. వాళ్ళిద్దరూ అడుగు తీసి అడుగేస్తే ప్రతి అడుగడుక్కి అశ్వమేధయాగ ఫలితం వస్తూ ఉంటుందట. అంచేతే బంగారంతో తులసి పూసలు చుట్టి గురువులకి దానం చేయమన్నారు. తర్వాత ఇంకేం చెప్పారు, తులసి కాష్టం అంటే ఆ కర్ర ముక్కలు ఉన్నాయే, దానితో కనుక యజ్ఞం చేశామంటే పూర్తిగా తులసి ఉపయోగించి ప్రారంభంలో యజ్ఞగుండంలో ఎప్పుడు కూడా ప్రధానమైన నాలుగు బలమైన పుల్లలు పెడతాం. ఆ పెట్టిన తర్వాత ఇంక వేరే పుల్లలు ఎక్కువ వేయకుండా కేవలం తులసీదళాలతోటి ఆ కలర పుల్లలతోటి యజ్ఞం చేస్తే వాడికి ఇక పునర్జన్మ ఉండదు అమ్మన్నారు. కేవలం తులసీదళాలతో. అందుకే సాధ్యమైనంత వరకు ఈ అంబాయాగం కానీ మహాలక్ష్మి యాగం కానీ జరిగేటప్పుడు ఎక్కువగా తులసీదళాలు ఉండేలా చూసుకుంటారు. ఎండిపోయిన అవి బలవంతంగా పెట్టకూడదు. వాటంతరం ఎండిపోయిన తులసీదళాలన్నీ బాగా పోగేయాలన్నమాట. ఆ కర్ర ముక్కలు ఎక్కువ వాడాలి. పూర్ణాహుతిలో కేవలం తులసి తప్ప వేరే కట్టెలు వాడకుండా గంధం చెక్కలు వాడచ్చు. తక్కిన మిగతా వాటికి వాటిని కూడా కనుక పూర్ణాహుతి చేస్తే అటువంటి వాడు లక్ష్మీదేవికి చెలికెత్తిగా మారిపోతాడట. తులసీం స్వకరే ధృత్వా శేకారం యోన రక్షతి సయాతి కాలసూత్రంచ యావచ్చంద్ర దివాకరౌ. చేతిలో తులసి ఆకు గుచ్చుకుని ప్రమాణాలు చేయకూడదు, ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఒకవేళ దాన్ని పాటించకపోతే వాడు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కాలసూత్రం అనే నరకంలో పడి నాశనం అయిపోతాడు. అందుకే మనం ప్రతిజ్ఞ చేసే ముందు ఏం చేయాలి, అయ్యా ఒట్టు గిట్టు అని తొందరపడి పెట్టకూడదు. ఒట్టు వేసామంటే ఆ ఒట్టును అలా నిలబెట్టుకోవాలి. చేతిలో తులసాకు పుచ్చుకుని నేను గురువుగారికి 100 గజాలు ఇస్తానని, వాడు 100 గజాలు అవుతుంది, వాడు పొందున్నంతకాలం శాశ్వతంగా ఆ కాలసూత్రం అంటే నరకంలో పడతాడు. ఆ సమయంలో ఏది పడితే అది ప్రతిజ్ఞ చేయకూడదు. తులసి ఆకు చేత పట్టుకున్నప్పుడు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలట. తులసీదళం చేతిలో ఉన్నప్పుడు, తులసీతీర్థం చేతిలో ఉన్నప్పుడు, తులసిమాల చేత్తో ఉన్నప్పుడు ఆ సమయంలో ఎవరికైనా మాట ఇచ్చామా ఆ మాట నిలబెట్టుకుని తీరాలి. లేదా సూర్య చంద్రులున్నంతకాలం అత్యంత ఘోరమైన కాలసూత్ర నరకంలో పడిపోతారు. కరోతి మిథ్యా శపథం తులస్యా యోహి మానవః సయాతి కుంభీ పాకంచ యావచింద్రాశ్చతుర్దశః. ఏ మనుష్యుడు తులసి దళాన్ని చేత్తో పట్టుకుని అసత్య ప్రతిజ్ఞ చేస్తాడో అటువంటి వాడు 14 మంది ఇంద్రులు ఉన్నంతకాలం వాళ్ళ ఆయుఃపర్యంతం కుంభీపాక నరకంలోకి పోతాట. మాటల అసలు ఒక ఇంద్రుడి యొక్క ఆయువే చాలా ఎక్కువ. అటువంటిది 14 మంది ఇంద్రుల ఆయుఃపర్యంతం కుంభీపాక నరకంలో పడ్డం అంటే ఇక దాన్ని ఎవడో ఊహించలేడన్నమాట. అందుకనే చేతిలో తులసి దళం పుచ్చుకుని అసత్య ప్రతిజ్ఞ చేయకూడదు, అసత్యం ఆడకూడదు పొరపాటును కూడా. తులసీతోయ కణికాం మృత్యుకాలే చయో లభేత్ రత్నయానం సమారుహ్య వైకుంఠం సప్రయాతి చ. చాలా గొప్ప మాట చెప్పాడు. ఎవరికైనా మరణం తప్పదు కనుక మృత్యుకాలంలో తులసి బాగా నానుతూ ఉన్న నీరు నోట్లో పడితే ఒక్క కణం ఎక్కువ కూడా అక్కర్లేదట. ఒక్క తులసి జలకణం నోట్లో పడితే వాడికి నిశ్చయంగా రత్న విమానం, దివ్య విమానం పంపుతాను నేను అంటున్నాడు ఆయన. గరుత్మంతుడి రెక్కలు కూడినటువంటి విమానం పంపుతా. మరణకాలంలో తులసీదళం బాగా నానినటువంటి నీరు పోస్తే నోట్లో వాడిని తీసుకెళ్ళడానికి గరుడుని రెక్కలతో కూడిన రత్న విమానం పంపుతా. వైకుంఠానికి ప్రస్థానం చేస్తా. అందుకే వార్ధక్యంలో నా అన్న కొడుకులు కానీ కూతుళ్ళు కానీ లేని చోట మరో చోట ఎక్కువ కాలం నివసించద్దన్నారు. అలా ఉండవలసి వస్తే వాళ్ళు సన్యాసం పుచ్చుకుని ఉండాలట. సన్యాసికి అయితే ఇవేం అక్కర్లేదుగా, మరి పోసినా పోయిపోయినా దోషంలా. వాడికి బతికొండగానే ఆత్మశ్రాద్ధం పెట్టుకున్నాకే వాడు సన్యాసి అవుతాడు కనుక. వాడికి పిండ ప్రధానాలు లేవు. అదే మామూలు మానవుడు కనుక సంతానం ఉన్నటువంటి వాడు వార్ధక్యంలో నా అన్న వాళ్ళకి దూరంగా ఎందుకు ఉండద్దన్నారంటే చచ్చేటప్పుడు నోట్లో తీర్థం పోస్తారు తులసీ జలం కనుక. అందుకే కొడుకో కూతురు ఎవడో ఒకళ్ళ దగ్గర ఉండాలి. తక్కిన వాళ్ళకి శ్రద్ధ ఉండదు, పట్టించుకోరు, వాళ్ళు కంగారు పడతారు. కానీ వాళ్ళు పోసినా ఇంత ఫలితం ఉండదు. అందుకనే వార్ధక్యం రాగానే పూర్వం మన వాళ్ళంతా కూడా అయితే వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయేవారు. ధృతరాష్ట్రుడు కానీ వీళ్ళందరూ కూడా అంతే. ఆఖరికి యక్షాకోశస్థులంతా అంతే. వార్ధకే మునివృత్తి నాం, వార్ధక్యం కాగానే మునివృత్తి వహించి వెళ్ళిపోయేవారు అడవికి. యోగేనాంతే తను త్యజాం, యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టేవారు. అలా కుదరకుండా ఇంట్లో ఉండవలసి వస్తేనో కుమారుణ్ణి ఎవండో ఒకండి, నాయన నువ్వు దగ్గరుండరా, మేము ఏ క్షణంలో పోతాము, తులసీ జలం రోజు నానబెట్టి రాత్రివేళ ఆ కమండలంలో తులసీదళాలు వేసి నీరు పోషించు, ఏ క్షణంలో అయినా గబుక్కుని పోయి, కనీసం కంఠం దిగపోయినా నోట్లో పడినా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కనుక, కొంత పాపమైనా నశిస్తుంది కనుక అనేవారు. స్వామివారు చెబుతున్నారు వీలుంటే రాత్రిపూట మరీ వార్ధక్యంలోకి పోతానేమోనని భయం ఉన్నవాడు ఒక్క తులసాకు బొగ్గను పెట్టుకుని పడుకోవడం మంచిదట. ఆ జలం వల్లనే వాడికి మోక్షం వస్తుంది అన్నారు. నిశ్చయంగా వాడి కోసం రత్న విమానం పంపుతానన్నాడు ఆయన. ఇక కొన్ని మరికొన్ని విశేష తిథులు చెప్పారు. పూర్ణిమాయాం అమాయాంచ ద్వాదశ్యాం రవిసంక్రమే తైలాభ్యంగే చాస్నాతే చ మధ్యాహ్నే నిశిసంధ్యయో అసౌచే అశుచికాలేవా రాత్రివాసోన్వితానరాహ తులసీం ఏం విచిన్వంతి తే చందంతి హరే శిరః. విష్ణుమూర్తి తలకాయ నరికిన పాపం కావాలని ఎవరికైనా కోరిక ఉందా? అలా ఉన్నవాళ్ళు చేయొత్తండి అన్నాడు ఆయన. ఎవరికైనా శ్రీ మహావిష్ణువు తలకాయ నరికేసిన పాపం కావాలని కోరుకుంటే వాళ్ళు చెయ్యెత్తితే వాళ్ళు ఏం చేస్తే విష్ణువు తలకాయ నరికిన పాపం వస్తుందో చెబుతున్నాడు ఆయన. పూర్ణిమ నాడు తులసీదళాలు కోస్తే పూర్ణిమ నాడు శ్రీ విష్ణువు శిరస్సు ఖండించిన మహాపాపం. అమావాస్య నాడు కూడా అమాయామ నాడు, అమా అనే శబ్దమునకు అది అమా అంటే అవ్యయం. అది దానికి ఏమిటంటే సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగుండా వచ్చుట అని అర్థం అన్నమాట. అలాంటి రోజున గనక తులసీదళం కోస్తే వాడికి కూడా శ్రీ మహావిష్ణువు శిరస్సు నరికిన పాపం వస్తుంది. ద్వాదశి తిథి చెప్పారుగా, పొరపాట్లు కూడా ద్వాదశి నాడు కొయ్యకూడదు. మళ్ళీ చెబుతున్నారు ఎందుకైనా మంచిదని. ఇక్కడ సంక్రమణం అంటే కర్కాటక సంక్రమణం, మకర సంక్రమణం, ఇవి కాకుండా మొత్తం మనకు ఆరు సంక్రమణాలు ఉన్నాయి. ఆరు సంక్రమణాల్లో ఎక్కువగా మనకి దక్షిణాయనం కాబట్టి కర్కాటక సంక్రమణం బాగా ప్రసిద్ధి, ఉత్తరాయణం మకర సంక్రమణం. ఈ సంక్రమణములలో పొరపాటును కూడా తులసిని కొయ్యకూడదు. మధ్యాహ్న కాలే మధ్యాహ్నం 12 దాటిన తర్వాత కొయ్యకూడదు. మధ్యాహ్నం 12 to 2 ఈ మధ్యకాలంలో తులసీదళం కొయ్యకూడదు. తర్వాత మళ్ళీ కొయ్యొచ్చు. సాయం సంధ్యా సమయంలో కొయ్యకూడదు, ఉదయం సంధ్యా సమయంలో కొయ్యకూడదు. రాత్రివేళ పొరపాటు కూడా తులసీదళాన్ని ముట్టుకోకూడదు. అందుకే ఏం కావాల్సి వచ్చినా ముందే కోసుకోవాలి. మైల ఉన్నప్పుడు, ఆడవాళ్ళు బయట ఉన్నప్పుడు, ఈ మధ్యన అసలు ఇంట్లో బయట కలిపేసుకోవడమే వచ్చేసాక ఆ తులసీదళాల దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడని చూశాను, బయట ఉన్నవాడు వెళ్ళి తులసికోట దగ్గర కూర్చుని వయ్యారంగా కూర్చుంది. మరి ఆవిడకి రాబోయే జన్మలో గొడ్రాలు అవడాలు, భయంకర నరకాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? కొన్ని ఇందులో చాలా రహస్యాలు చెప్పారండి. ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని రోగాలు ఉన్నాయి, ఈ తెల్లబట్ట వంటి రోగాలు, అవన్నీ కూడా తులసీదేవికి చేసే అపచారాలే అన్నారు. రజో వేళలలో భయంకరమైన ఇబ్బందులు కూడా ఇదే కారణమన్నారు. వీళ్ళకి రాబోయే కాలంలో శీఘ్రకాలంలో వైదవ్యాలు రావడాలైతేనేమి, పిల్లలు మాట వెనక ఏడిపించడం అయితేనేమి, ఇవన్నీ కూడా కేవలం ఈ మహాపాపమే, ఇంకెంతకంటే ఏం లేదు. తర్వాత మైలు వేళలో, మామూలు మైలు వేళల్లో కూడా బయట ఉన్నప్పుడే కాకుండా ఒంటికి నూనె రాసుకుని మర్దనా చేసుకుని నలుగు పిండి పెట్టుకోవడానికి ముందు చూస్తారు, చూసారా? ఆ తైలం రాసుకుని స్నానం చేయకుండా తులసిని ముట్టుకుంటే కూడా మహాపాపం. ఏది? విష్ణు శిరస్సు ఖండించిన పాపం. రాత్రిపూట కట్టుకున్న గొడ్డలు మళ్ళీ కట్టుకుని ఆ గొడ్డలతో కోస్తే కూడా మహాపాపం. వాడికి విష్ణు శిరఖండనం చేసిన మహాపాపం వస్తుంది. త్రిరాత్రం తులసీపత్రం శుద్ధం పర్యుషితం సతీ శ్రాద్ధే వ్రతే చ దానే చ ప్రతిష్టాయాం సురార్చనే. అమ్మా తులసి, ఇంకా నీకు ఎన్ని విశేషాలు ఉన్నాయో చెబుతున్నాను విను. శ్రాద్ధం వచ్చినప్పుడు అంటే ఈ తద్దినాల వీరు వ్రతాలలో దానం చేసేటప్పుడు దేవాలయ ప్రతిష్టాది కార్యక్రమాలలో దేవతల పూజలలో తులసీ పత్రాన్ని ఎండిపోయిన తర్వాత కూడా వాడచ్చు. కోసి 3 రోజులు ఇంట్లో అలాగా గాలికి ఎండబెట్టినప్పుడు కూడా వాడవచ్చు. 3 రాత్రుల కాలం పవిత్రంగా వీటిని ఉపయోగించవచ్చు. శ్రాద్ధానికి కూడా దీన్ని వాడచ్చు, మర్చిపోకుండా. పుత్రిదేవతలు ఆనందం పొందుతారట. తర్వాత బాగా పొడి పొడిలాడిపోయినా సరే 3 రోజులు అయిన తర్వాత కూడా ఈ తులసీదళం వాడవచ్చు. నేల మీద పడిపోయిన పువ్వులు దేవతా పూజకి వాడకూడదు కదా. మామూలుగా పత్రి కానీ పుష్పాలు కానీ నేల మీద పడితే వాటి కొయ్య వాటిని మనం వాడం. అందుకే మందార పూలు రాలిపోయి కింద పడిపోతే తీసుకొచ్చి దేవుడిని ఎత్తి మీద పెట్టకూడదు, అవి మనమే వాడాలి. కానీ ఒక్క తులసికి అది వాడచ్చని చెప్పారు ఇక్కడ. భూగతం అంటే నేల మీద పడిపోయినా, తోయపతితం నీళ్లలో పడి కొట్టుకుపోయినా, మురికి నీటిలో పడినా, యద్దత్తం విష్ణవేశతి విష్ణువుకి అర్పించినా మళ్ళీ వాటిని కడిగి ఇంకో దేవతకు పూజ కూడా వాడచ్చట. తులసిదళాలు కృష్ణార్పణ వస్తాను కృష్ణుడికి అర్పించాం, మళ్ళీ వాటిని కడిగేసి ఈసారి మళ్ళీ శివుడికి వాడచ్చు, మళ్ళీ అవి కడిగేసి బ్రహ్మకి వాడచ్చు, 3 రోజుల వరకు అలా కడిగి వాడచ్చు అని చెప్పారు. ఇక సుస్పష్టంగా ఈ శ్లోకం నోట్ చేసుకోవాల్సిన శ్లోకం అన్నమాట. భూగతం తోయపతితం యద్దత్తం విష్ణవేసతి శుద్ధంచ తులసీపత్రం క్షాళనాత్తంజకర్మణి అని. నేల మీద పడినా నీళ్లల్లో పడినా విష్ణుమూర్తికి సమర్పించి పూజ చేసినా మళ్ళీ వాటిని తీసేసి కడిగేసి ఇతర కార్యక్రమాలకి ఇతర దేవతా పూజలకి వాడవచ్చును 3 రోజుల వరకు, అప్ టు 3 డేస్. అదే తులసిదళం కాకుండా తక్కినవైతే అలా వాడకూడదనమాట. పులిహారం 3 రోజుల క్రితం చేసి 3 రోజున మళ్ళీ రైల్లో పట్టుకెళ్ళి ఎవరికైనా పెడితే మహాపాపం, అక్కడ వాడితే పనికిరాదు, ఇక దాని మీద ఏం జరిగినా. కానీ తులసీదళం పనికి వస్తుంది. దేవి ఇన్ని రకాలైన పవిత్ర లక్షణాలతో విలసిల్లే నీ మహిమ అంతా ఇంత అని కాకుండా మానవులు వర్ణించలేక ఆనందంతో విని పులకించిపోతారు. నీ మహిమ వినడం సకల దోషాలకి నివారకం. దేవి నిరామయమైన గోలోకంలో తులసీ వృక్షానికి అధిష్టాన దేవతవై నా స్వరూపంలోకి వెళ్ళిపోయిన ఆ కృష్ణ పరమాత్మతో మళ్ళీ హాయిగా సుఖంగా జీవించు నువ్వు. నీ దేహం నుంచి నీ శరీరం నుంచి పుట్టిన ఆ గండకీ నది పుణ్యప్రదమైన నదులలో కల్లా గొప్ప నదిగా మారి భారత వర్షంలో ప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత సముద్రంలో కలుస్తుంది. ఈ సముద్రంలో కలిసిన కారణం చేతే సముద్రుడిలో స్నానం చేస్తే పర్వదినాలలో అందరికీ అంత మహాపుణ్యం వస్తుందమ్మా. నువ్వు కూడా తులసీ రూపంతో వైకుంఠంలో ఉంటావు నా దగ్గర. శ్రీ మహాలక్ష్మికి ఏ గౌరవమో శ్రీ తులసి నీకు అటువంటి గౌరవం వస్తుందని చెప్పాడు ఆయన. లక్ష్మీదేవికి ఉన్న గౌరవం తులసికి ఇచ్చాం మనం, అందుకనే శ్రీ తులసీదేవిని భక్తి శ్రద్ధలతో కీర్తన చేస్తే అటువంటి వాడికి కంఠ సంబంధ వ్యాధులు కూడా పోతాయి. గోలోకంలో నిశ్చయంగా రాసక్రీడలలో తులసీదళాలు మెడలో ధరిస్తాను. అహంచ శైల రూపేణ గండకీ తీర సన్నిధౌ అధిష్టానం కరిష్యామి భారతే తవ శాపతః. తులసి నీ శాపాన్ని సత్యం చెయ్యాలి, నేను నీ శాపాన్ని తప్పనిసరిగా అనుభవిస్తాను, అందుకే స్వయంగా నా శరీరాన్ని ఈ గండకీ నదిలో విడిచిపెట్టేస్తా. ఈ నా శరీరం కలియుగాంతం వరకు సాలగ్రామములుగా గుండ్రంగా దొల్లుకుంటూ పోతూ ఉంటుంది. గండకీ నదిలో ఉండే ఒక విచిత్రమైన కీటకాలు ఈ రాళ్లని గుండ్రంగా ఉండే పోలగా ఉండే రాళ్లను కొట్టేస్తాయి. అప్పుడు ఆ గండకీ నది జలంలో ఉండే కీటకాల వల్ల వాటి మీద గుర్తులు ఏర్పడతాయి, శంఖం చక్రం వంటివి అన్నమాట, గుండ్రమైన గుర్తులు, ఛిద్రాలు. ఆ ఛిద్రములు నా శంఖ చక్రాలే, నా చక్ర చిహ్నాలే అవి. ఇక ఏ సాల గ్రామమునకు ఏ రకాలైన ఫలితాలు ఉన్నాయో చెబుతున్నా విను. ఏకద్వారే చతుశ్చక్రం వనమాలా విభూషితం నవీననే రథశ్యామం లక్ష్మీనారాయణాభిధం. ఒక్క కన్నం ఉండి ఒక ద్వారం అంటాం దాన్ని, 4 చక్ర చిహ్నాలు ఉండి వనమాల రేఖలు గుర్తులుగా ఉన్నటువంటి సాలగ్రామం నీలమేఘఛాయ శరీరుడై వక్షస్థలం మీద లక్ష్మీదేవిని పెట్టుకున్న లక్ష్మీనారాయణ మూర్తిట. అందుకని దానికి ఒక ద్వారం ఉండాలి, 4 చక్రాలు ఉండాలి, దాని మీద వనమాల రేఖ కూడా ఉంటుంది, అది లక్ష్మీనారాయణ మూర్తి. ఏ సాలగ్రామం మీద ఒకే ద్వారం ఉండి 4 చక్రాలుండి వనమాల లేకపోవడం ఉంటుందో, వనమాల లేకపోతే అది లక్ష్మీ జనార్దన రూపం. విష్ణుమూర్తికి నారాయణ రూపం, జనార్దన రూపాలని వేరువేరు రూపాలున్నాయి. అందులో వనమాల ఉంటే లక్ష్మీనారాయణం, వనమాల లేకపోతే లక్ష్మీ జనార్దనం. 2 ద్వారాలుండి 4 చక్రాలు దాని చుట్టూ ఉండి ఒక చిన్న ఔపాదం చిహ్నం ఉంటే, దాని మీద వనమాల కూడా చిహ్నం ఉంటే అది రఘునాథుడైన రామచంద్రమూర్తి యొక్క మూర్తి. తర్వాత సూక్ష్మమైన 2 చక్రాలుండి వనమాల రేఖలుండి నల్లగా ఉంటే, బాగా నల్లగా ఉంటే సాలగ్రామం, అది రాధాదేవికి చాలా ఇష్టం, దధివామనమూర్తి అంటారు దాన్ని. అది చాలా పవిత్రం, గృహస్థులు ఇంట్లో ఉంటే వీళ్ళకి ఐశ్వర్యం వస్తుంది దానివల్ల. సాలగ్రామం మీద సూక్ష్మాతి సూక్ష్మమైన 2 చక్ర చిహ్నాలు ఉండి, అంటే 2 చక్రాలు ఉండాలన్నమాట, దానికి వనమాల రేఖలుండి ప్రకాశిస్తే అది శ్రీధరమూర్తి అంటారు. శ్రీ మహావిష్ణువు శ్రీధరుడని ఒక రూపంతో ఉంటాడు, ఆ శ్రీధరమూర్తి అది. శ్రీధర సాలగ్రామారాధనం మన గృహస్థులకి చాలా ఐశ్వర్యప్రదమట. స్థూలంచవర్తులాకారం రహితం వనమాలయ ద్విచక్రం స్ఫుటం అత్యంతం జేయం దామోదరాభిధం. ఇంకా అలా గుండ్రంగా ఉండి వర్తులాకారం అన్నమాట, సాలగ్రామం కూడా అలా గుండ్రంగా ఉండాలి, అది స్థూలంగా ఉండాలి, దాని మీద వనమాల చిహ్నాలు ఉండాలి, 2 చక్రాలు ఉండాలి, అది దామోదరమూర్తి.
మధ్యంలో వర్తులాకారం గుండ్రంగా ఉండి రెండు చక్రాలుండి ధనుర్బాణాలుంటే అది రణంలో యుద్ధం చేసే రామచంద్రమూర్తి యొక్క రూపం అనమాట. యుద్ధరామం, యుద్ధంలో ధనుసు ఎక్కుపెట్టుంటాడు చూసారో రాముడు, అలాంటి రాముడి యొక్క రూపం అది. సాలగ్రామ మధ్యభాగంలో సమస్త చక్ర చిహ్నాలు ఉండి దానికి గొడుగున్నట్టుండి ధనుశ్చిహ్నం ఉంటే అది రాజరాజేశ్వర మూర్తి. ఈ సాలగ్రామారాధన చేస్తే రాజ్య సంపదలు సులభంగా లభిస్తాయి వారికి. సాలగ్రామంలో 14 చక్ర చిహ్నాలుండి నల్లగా ఉంటే అది అనంతుడి యొక్క రూపం. ధర్మ అర్థ కామ మోక్షాలు కావాలంటే ఈ సాలగ్రామాన్ని ఆరాధించాలి, కానీ దొరకడం చాలా కష్టం. చక్రాకారంలో ఉండి లోపల రెండు చక్ర చిహ్నాలు ఉండి మధ్యలో ఒక గోష్పాద చిహ్నం ఉంటే ఎక్కడన్నా లక్ష్మీ స్వరూపం కనపడితే అది సాక్షాత్తు లక్ష్మీ విగ్రహం. అది ఒక చక్ర చిహ్నం ఉండి సాలగ్రామంలో సుదర్శనం కనపడితే అదిగో అది హయగ్రీవ విగ్రహం అంటారు. సాలగ్రామ ముఖం కనుక విశాలంగా ఉంటే దానిమీద రెండు చక్రాలుండి వికటాకారంలో భయంకరాకారంతో కొన్ని చూస్తే మీకు అచ్చం నరసింహస్వామిని చూసినట్టు ఉంటుందన్నమాట చూస్తే, అది నృసింహమూర్తి అంటారు. ఇది వైరాగ్యం ఇచ్చి మానవుల్ని తరింపజేస్తుంది. ఇంకా సాలగ్రామాల్లో విస్తృత రూపం ధరించి రెండు చక్ర చిహ్నాలుండి వనమాల రేఖలతో విరాజిల్లితే అది సాక్షాత్తు లక్ష్మీ నృసింహస్వరూపం. ఇంకా రెండు చక్రాల చిహ్నాలుండి స్పష్టమైన శ్రీచిహ్నం ఉంటే అది వాసుదేవుడి విగ్రహం. ప్రద్యుమ్నం సూక్ష్మచక్రం చనవీన నేరద ప్రభం. సాలగ్రామం మీద సూక్ష్మచక్రాలు అంటే ఆ చక్రం ఉందా లేదా అన్నట్టుగా సూక్ష్మంగా కనపడితే, అది కూడా నల్లగా కనపడితే అది ప్రద్యుమ్న సాలగ్రామం. ఇది గృహస్థులకు సుఖమే ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. ఇంకా సంకర్షణమూర్తి, అనిరుద్ధ స్వరూపం, ఇలాంటి సాలగ్రామాలు ఈ సృష్టిలో గండకీ నదిలో చాలా ఉన్నాయి. సాలగ్రామ శిలా యత్ర తత్ర సన్నిహితో హరిహి తత్రైవ లక్ష్మీర్వసతి సర్వతీర్థ సమన్విత. ఎక్కడ నిత్యం సాలగ్రామశిల ఆరాధింపబడుతుందో అక్కడ సాక్షాత్తు శ్రీహరి స్వయంగా కొలువై ఉంటాడు. సాలగ్రామశిల ఉంటే చాలు, అక్కడ అక్కడ కృష్ణుడు తనంత తాను ఉంటాట. సాలగ్రామశిలకి కృష్ణుడికి అభేదం, అది ఉంటే ఆయన ఉన్నట్టే, ఆ శిల ఆయన రూపమే. ఆ ప్రదేశాలలోనే సర్వ పుణ్య తీర్థాలతో కలిసి శ్రీమహాలక్ష్మి నివసిస్తుందిట. బ్రహ్మహత్యాది పాపాలన్నీ ఆ సాలగ్రామ శిలార్చనతో నిశ్చయంగా నశిస్తాయట. క్షత్రాకాల సాలగ్రామం అని ఒకటి ఉన్నది, అంటే గొడుగాకారంలో ఉంటుంది ఆ సాలగ్రామం, అది మనకి రాజ్యం కూడా ఇస్తుందన్నారు. గుండ్రంగా ఉండే సాలగ్రామము అది సంపదలు ఇస్తుందట. బండి ఆకారంలో ఉండే సాలగ్రామాలు ఉంటాయి, అవి దుఃఖాలు తొలగిస్తాయట. అంటే ఒక్కొక్క ఆకారం ఒక్కొక్క ఫలితం ఇస్తుంది. శూల కోణంలో ఉన్న శిల ఉన్నదే అది మరణమిస్తుందిట. వికృతాకారం కలిగినటువంటి సాలగ్రామాన్ని పూజిస్తే దారిద్ర్యం వస్తుందిట. బాగా ఒక రకమైన ఎరుపు రంగులోకి వచ్చిన సాలగ్రామం హానిని కలగజేస్తుందిట. పగిలిపోయిన చక్రాలతో ఉన్న శిల వ్యాధులు ఇస్తుందిట. అందుకే పగిలినటువంటి సాలగ్రామాన్ని మనం పూజించకూడదు. భగ్న సాలగ్రామారాధన అస్సలు పనికిరాదన్నారు. తర్వాత నిత్యం సాలగ్రామశిలతో కూడిన తీర్థమే మనకు నిజమైన తీర్థం. అందుకే గుళ్ళో కూడా వెళ్ళినప్పుడు సాలగ్రామశిల వారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అని చెబుతున్నాం కావును. సాలగ్రామ శిలా జలమిది పాపాలను హరిస్తుంది, అందువల్ల ఇది తీర్థం నీకు ఇస్తున్నాం, ఇది తాగు నీవు, తాగితే దానివల్ల లాభం ఏమిటి? ఆజన్మకృత పాపానం, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ పోతాయట. రోజు రోజుకి అవి ప్రాయశ్చిత్తమై పోతాయన్నమాట. రోజు రోజు తీసుకోవాలి, ఒకరోజు తీసుకుని మళ్ళీ 50 ఏళ్ళ దాకా తీసుకోకపోతే ఉపయోగంలా. నిత్యం తీసుకోవడం వల్ల దాని ఫలితం నిత్యం పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ మంత్రంతో తీర్థం ఇస్తే అంత గొప్పది. నిజంగా అందులో సాలగ్రామం ఉంటే ఇంక ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి. వ్రతాలు, దానాలు, ప్రతిష్టాది కార్యక్రమాలు, శ్రాద్ధాలు ఇవన్నీ సాలగ్రామ సన్నిధానంలో చేశామా అవి 1000 రెట్లు ఫలితం ఇస్తాయి, సర్వోత్తమం. అందుకే పూర్వం ఇంట్లో తద్దినాలు పెట్టేటప్పుడు ఆ మూల ఎక్కడో చోట సాలగ్రామం పెట్టేవారు అన్నమాట. అలాగే ఇంట్లో దేవతా పూజలు చేసినప్పుడు, వరలక్ష్మీ వ్రతాలు అవి చేసినప్పుడు సాలగ్రామశిల ఉండి తీరాలి అక్కడ, లేకపోతే ఉపయోగం లేదు. సాలగ్రామశిల తీర్థాన్ని నెత్తిమీద ఇలా సంప్రోక్షణ చేసుకుంటే ఆనాటి వరకు వాడు చేసిన ఆ ఉదయం పొద్దు నుంచి సాయంకాలం దాకా చేశాడుగా మహాపాపాలన్నీ ఢామరిగిరిపోతాయి. సకల తీర్థ స్నాన ఫలమన్నారు, సమస్త యజ్ఞ ఫలమన్నారు. ఆ ఫలం కోసం సాలగ్రామ జలాన్ని శిరస్సు మీద సంప్రోక్షణ చేసుకోవాలి. అంచేత నాలుగు వేదాలు పఠించిన మహాఫలితం వస్తుంది. అవసాన కాలంలో నా తీర్థజలం తాగాలి. సాలగ్రామంచ తులసీం శంఖమేకత్ర ఏవచ ఏ రక్షతి మహాజ్ఞానీ స భవేత్ శ్రీహరిప్రియ. సాలగ్రామం, తులసి, శంఖం ఈ మూడు ఒకే చోట పెట్టి పూజిస్తే వాడు నాకు అత్యంత ప్రీతిపత్రుడవుతాడు, మహాప్రీతుడవుతాడని చెప్పేశారు స్వామి. అంత అద్భుతం. ఇలా వరమిచ్చాడు శ్రీహరి, మౌనం వహించి వెళ్ళిపోయాడు. ఆవిడ తులసి అయ్యింది, ఆవిడ జుట్టంతా ఆవిడ గండకి అయ్యింది, స్వామి అందులో సాలగ్రామం అయ్యాడు. అత్యద్భుతమైనది తులసి ప్రసంగం. విన్నవాళ్ళకి సకల శుభాలు ప్రసాదిస్తుంది, ఆయువిస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణే శుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.